సమయాలలో కానీ దీనిని పఠించితే అటువంటి వాడు బ్రహ్మపదం పొందుతారు. ఇలా అమ్మవారు పలికి ఆయనని దీవించి అదృశ్యమైపోయింది. ఈ అమ్మవారి యొక్క ఈ నామాలను ఎవరెవరు చదివి ఎవరెవరు ఎంతెంత గొప్ప వాళ్ళు అయ్యారో చెబుతున్నారు మీరు. పురూరవుడు అనేవాడు రాజర్షి అయ్యాటి చదివి, యయాతి గారికి సంతానం లేకపోతే ఇది చదివాక ఆయనకి పుత్రలాభంచ ధనలాభంచ ఈ రెండు వచ్చాయన్నారు. పుత్రలాభం ఐశ్వర్య లాభం వచ్చిందట. భృగు మహర్షి వంశస్థులు కూడా ఇది చదివి ఎన్నెన్నో గొప్ప లాభాలు పొందారు. లక్ష్మీదేవిని ఇంట్లో కుమార్తెగా పొందగలిగారు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడనే పేరు లేకుండా, ఆడ మగ అనే తేడా లేకుండా ఎవ్వరు ఎప్పుడు ఎక్కడైనా ఇది చదువుకోవచ్చు. ముఖ్యంగా దేవాలయంలో దేవసన్నిధిలో చదవాలి. ఇది ఇక్కడ రాశారు, ఎత్రైతల్ లిఖితం తిష్టేత్ పూజ్యతే దేవసన్నిధౌ న తత్ర శోకో దౌర్గత్యం కదాచిదపి జాయతే. ఎవరు రాస్తారో, ఎవరు దీనిని పంచిపెడతారో, ఎవరు దీనిని పూజిస్తారో, దేవసన్నిధిలో వింటారో, వినిపిస్తారో, రాస్తారో, అటువంటి వాళ్ళకి శోకం ఉండదు, దుర్గతులు ఉండవు, దారిద్ర్యం ఉండదు, కదాచితపి జాయతే ఎప్పటికీ ఉండదట దారిద్ర్యం. అటువంటి దివ్యమైనటువంటి శతం విను అని శ్రీదేవి ఆయనకి వివరించి ఆ వెంటనే ఆ గౌరీదేవి అమ్మ సతీదేవి అక్కడి నుంచి మాయమైపోయింది, అదృశ్యమైపోయింది. దక్షుడు వెంటనే ఆనందపడిపోయి తాళపత్రాల మీద రాసి వీలున్న వాళ్ళకి పంచిపెట్టాడట. బుర్ర పోయాక గొర్రె బుర్ర వచ్చాక బుర్ర బాగుపడిందన్నారు. సాధారణంగా గొర్రె తలకైరా అంటారు, అక్కడ ఆయన బాగుపడ్డట. అది వచ్చాక రివర్స్ అది. ఇక శ్రీమన్నారాయణుణ్ణి మత్స్యస్వరూపుణ్ణి భక్తితో మరో నమస్కరించి, స్వామి ఇక ఇంతవరకు నీవు చెప్పినవన్నీ విన్నాను, ఆపై పితృవంశీయ చరిత్రాన్ని నాకు చెప్పు, పితృవంశంలో ఉండే గొప్పవాళ్ళ గురించి చెప్పు అనగా ఆయన ఇలా చెప్పాట. లోకా సోమపథ నామ ఎత్ర మారీచ సందనాహ ఎత్ర మారీచ నందనాహ వర్తంతే దేవ పితరో యాన్ దేవా భావయన్ త్యలం అగ్రిష్వాత్త ఇది ఖ్యాత యజ్వానో ఎత్ర సంస్థితాః అచ్చోదా నామ తేషాంతు మానసీ కన్యకా సరితు. ఓ సౌనకాది మహర్షులారా శ్రద్ధగా వినండి అని సూతుడు చెబుతున్నాడు ఇదే విషయాన్ని. పురాణాలలో శాస్త్రాలలో పితృదేవతల గురించి చెప్పారు. పితృదేవతలు ఏడు రకాల గణములు. గణము అంటే ఒక గ్రూప్ అన్నమాట. ఇక్కడ ఒక గ్రూపు, అక్కడొక గ్రూపు, ఇక్కడొక గ్రూపు చొప్పున ఉంటాంలా మనం, అలాగే పితృదేవతలు కూడా ఏడు గుంపులుగా ఉంటారు. ఏ గుంపుది ఆ గుంపు ఏవిడ పార్టీ వాడిదే. ఇందులో మూడేమో మూర్తి లేని గణాలు ఉన్నాయని చెప్పాం ఇదివరకు, అవునా? ఆ మూర్తి లేని గణాలు ఏమిటో ఇప్పుడు పేర్లు చెబుతున్నాడు. మొదటి గణం వైరాజులు, వీళ్ళకు కూడా రూపం లేదు. రెండో వాళ్ళు అగ్నిష్వాత్తులు, వీళ్ళకు కూడా రూపం ఉండదు. మూడో వాళ్ళు బర్హిషదులు, వీరికి రూపం ఉండదు. ఇంకా మనలాగా ఒక రూపం కలిగినటువంటివి, మూర్తి అంటే రూపం అని గుర్తుపెట్టుకోండి. అలా మూర్తి కలిగిన గణాలు నాలుగు. అవి సుకాలీనులు, హవిష్మంతులు, ఆజ్యపులు, సోమపులు. ఇందులో మొదటి గణం గురించి ఇంత పూర్వం మనకి 13 అధ్యాయంలో చెప్పేశారు. అది మీరు నిన్నటి రోజు కార్యక్రమంలో విన్నారు. ఇంకా ఆ ప్రతి తక్కినటువంటి విశేషాల గురించి చెబుతున్నాడు. రెండవ గణం వారి విషయం చెప్పబడుతుంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి గణంలో ఆ గణం వారు ఏ లోకంలో ఉంటారు, ఆ గణానికి పేరేమిటి, వారి తండ్రి పేరేమిటి, ఆ గణాన్ని ఎవరు ఆరాధిస్తారు, వారి మానసీకన్య పేరేమిటి, వారి మనస్సంకల్పం వల్ల పుట్టిన కూతురు పేరేమిటి అనేవి చెబుతాడనమాట. ఇవి జాగ్రత్తగా వినడం పితృదేవతల అనుగ్రహం పొందడానికి మంచిది. వినండి, సోమపథము అని కొన్ని లోకాలు ఉన్నాయట. ఆ లోకాలకు పేరేమిటి? సోమపథం. చంద్రలోకానికి వెళ్ళే మార్గంలో ఉండడం వల్ల ఈ లోకాలకి సోమపథములు అని పేరు. వీటిల్లో మరీచి అనే ఒక ప్రజాపతి ఉన్నాడు. ఆ మరీచి కొడుకు కాబట్టే కశ్యప ప్రజాపతికి మారీచుడు అని పేరు. మారీచుడు అంటే రావణాసురుడి దగ్గర ఉన్న మారీచుడు ఒకడే కాదు, ఈ మరీచి మహర్షి కొడుకు కూడా మారీచుడే. ఈ దేవతల్ని పితృదేవతల్ని ఏమంటారు, అగ్నిశ్వాత్తులు అంటారు. వీళ్ళని మనం ఆరాధించం, దేవతలు పూజిస్తారట. దేవతలు కూడా శ్రాద్ధం పెడతారండి, శ్రాద్ధం పెట్టేటప్పుడు భక్తితో పెడతారు. పురోహితులు తీసిపారేరు పక్కకి, తిట్టరు వాళ్ళు, అక్కడ బాగా దక్షిణలు ఇస్తారు. వాళ్ళకి అగ్నిశ్వాత్తులు అని పేరు ఆ పితృదేవతలకి. యజ్ఞములో నెయ్యిని తెగవేసేస్తారట వాళ్ళు, అందుకని అక్కడ అగ్నిశ్వాత్తులు అని పేరు. యజ్ఞం చేసిన పుణ్యాత్ములు ఆ లోకంలో నివసిస్తారన్నమాట. వీరికి మానసిక పుత్రి ఉంది, వీళ్ళకి రూపం లేదు కదా, అంచేత వీళ్ళకు మనఃపుత్రి ఉంది. ఆ పుత్రికకి పేరు అచ్చోద. మనకి భూమి మీద అచ్చోద అని ఒక నది ఉంది, విన్నారుగా మీరు. ఆ నది ఈవిడే. పూర్వం పితృదేవతలు అచ్చోదము అనే పేరు కలిగిన ఒక సరస్సును సృష్టించారు. ఆ సరస్సు తీరములో ఈ అచ్చోద అని పేరు కలిగిన ఈ పితృదేవతల కూతురు 1000 ఏళ్ళు తపస్సు చేసిందట. ఒకరోజు 2 రోజులు కాదు, 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసిందట ఏకంగా ఆవిడ. అలా తపస్సు చేస్తూ ఉంటే పితృదేవతలు సంతోషపడి ఆ తల్లి దగ్గరకు వచ్చారట. పితృదేవతలకి ఈవిడ కూతురు గుర్తుపెట్టుకోండి, చాలా గొప్ప కథ, వినవలసిన కథ. ఒక్కోసారి మానవులు ఎంతెంత పొరపాటు చేస్తారో దేవతలు కూడా అలాగే పొరపాటు చేస్తారు. ఈ దేవతలు, ఈ పితృదేవతలు ఏకంగా దేవతలకి పితృదేవతలు, మానవ పితృదేవతలు కాదు. వాళ్ళ మానసిక పుత్రిక అచ్చోద. ఆ అచ్చోద తపస్సు 1000 ఏళ్ళు చేస్తే ఆ పితృదేవతలు ఒక రూపం లేని వాళ్ళు రూపం ధరించి ప్రత్యక్షమయ్యారట. అక్కడ తపస్సు చేయగానే ఆ తల్లి వాళ్ళని చూసిందట. ఎంత అందంగా ఉన్నారో వాళ్ళంతా, దివ్య రూపధరా సర్వే దివ్యమాల్యాను లేపనాగా సర్వే యువానో బలినక కుసుమాయుధ సన్నిభాగా తన్మధ్యే మా వసున్నామ పితరం వీక్ష సాంగనా వవ్రే వరార్థినీ సంగం కుసుమాయుధ పీడిత యోగ భ్రష్టాసుతానేన వ్యభిచారేణ భామినీ. ఈ అచ్చోద తపస్సుకు మెచ్చుకుని పితృదేవతలు ప్రత్యక్షమయ్యారు. ఎలా ప్రత్యక్షమయ్యారు? అందమైన దండలతో, అందమైన రూపంతో యువకులై, మహా సౌందర్యవంతులై, ఉత్సాహవంతులై, కిరీటాలతో, ఆయుధాలతో, ఆభరణాలతో దర్శనమిచ్చారు తండ్రులు. అలా ప్రత్యక్షమైన వాళ్ళు. ఈ కన్యామణి కూడా సామాన్యురాలు కాదు, మహాతపస్సు చేసినది. కానీ వాళ్ళకేసి అలా చూసింది, ఏమి దండలు, ఏమి సుగంధం, ఏమి సౌందర్యం, ఏమి రూపం. అది చూడగానే ఆవిడ మనస్సు దిగ్బంధనం అయిపోయినట్టు అయిపోయింది. అందులో వాళ్ళలో మావసుడు అని ఒకడు ఉన్నాడు మధ్యలో, అతని కేసు చూసిందట. ఈ అందరిలోకి వీడు మరింత అందంగా ఉన్నాడు, మంచి నవయవనంతో ఉన్నాడు అనుకుని, పితృదేవతలారా మీరు నాకు వరం ఇవ్వడానికి వచ్చారు, ఈ మావసుడిని ప్రేమించాను, వీడు నాకు భర్త అవ్వాలి, ఈ వరం ఇవ్వండి అందిట. అది వ్యభిచార దోషం, భయంకర దోషం. వాళ్ళ మనస్సంకల్పం వల్ల పుట్టడం వల్ల వరసకి మానసికంగా కూతురే, అయినా వాళ్ళనే భర్తగా కావాలని కోరుకుంది. ఆ సుందరికి ఈ వ్యభిచార దోషం వల్ల ఒక్కసారి అంతవరకు 1000 ఏళ్ళు చేసిన యోగం అంతా భ్రష్టం అయిపోయింది, ఒక్క దెబ్బకు పోయిందిట. 100,000 రూపాయలు సంపాదించాడు ఒకడు, అదేదో సినిమాలో 100,000 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు, పోయింది డామ్మని. అందులో సూర్యకాంత్ అని కొడుకు అన్నమాట సత్యనారాయణ. 100,000 రూపాయలు లాటరీ టికెట్ కొంటే ఒక టికెట్కి మాత్రం 1 రూపాయి తగిలిందిట. మీరు ఉన్నారు, ఎప్పుడన్నా 1 రూపాయి లాటరీలో సంపాదించారా, మన అబ్బాయికి లాటరీ తగిలిందండి 1 రూపాయి అంటుంది. 100,000 రూపాయలు పోయే విషయం పోయింది, 1 రూపాయి తగిలిందిట. అది అలాగా 1000 ఏళ్ళ తపస్సు పోయింది ఆవిడికి, మొత్తం భ్రష్టం, క్షవరం, 1 రూపాయి కూడా తగల్లా. యోగ భ్రష్టురాలై దేవభావంతో భూమి మీద ఉన్న ఆవిడ, ఇంతకాలం భూమి మీద తపస్సు చేసింది ఆవిడ. భూమి మీద తపస్సు చేస్తున్నప్పుడు ఎలా ఉంది ఆవిడ, ఈ భూమి మీంచి అడుగెత్తులో ఉందట. పైన ఒక అడుగు, మామూలు అడుగు కాదు, ఒక పెద్దవాడు వేసిన అడుగు ఎంత ఉంటుందో అంత ఎత్తులో నేల మీద తగలకుండా కూర్చుందిట. మనం స్టేజ్ మీద కూర్చోవాలి, ఈ బల్ల మీద కూర్చుంటే మన నేల మీద తగలకుండా ఎలా కూర్చుంటాం. కానీ ఆవిడ నేల మీద కూర్చోడానికి ప్రయత్నం చేస్తే ఒక అడుగు పైభాగంలో నేల తగలకుండా ఎగురుతున్నట్టు గాలిలో కూర్చునేదిట. అంత మహిమతో తపస్సు చేసింది. ఎప్పుడైతే ఇప్పుడు తండ్రినే భర్తగా కోరుకుందో, డామ్మ నేల మీద ఆవిడ యొక్క పృష్ఠభాగం తగిలేసి కూర్చుండిపోయింది, నేల తగిలేసింది, మనకి మళ్ళీ నేల మీద కూర్చుండిపోయింది. ఏడ్చింది అప్పుడు.
కానీ మావసుడు అనేటటువంటి ఆ మహానుభావుడు పితృదేవత మాత్రం ఈ అచ్చోద ఇంత సౌందర్యవతి తనను కోరుకున్న ఆయన మాత్రం భ్రష్టుడు కాల, ఆయన గొప్పవాడు కాబట్టి ధైర్యంతో ఉన్నాడు. అందుకనే ఆమెకు మావస్య అని పేరు వచ్చింది. ఆమె మావస్య కాలేదు, మావస్య అంటే మావసుడు ఆమెకు వసుడు కాలేదు. అందుకే ఆమెను అమావాస్య అని అన్నారు. అమావాస్య అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? పితృదేవతలలో మావసుడిని కోరుకున్న ఆ మావసుడు ఆమెకు వశం కాలేదు. ఆ కారణం చేత మావస్య అమావాస్య, ఆయనని మావస్య అన్నారు, ఈయన్ని అమావాస్య. మావస్య అంటే ఆయన పేరు. ఆ అమావాస్య ఈవిడ కోరుకున్నా దొరకలేదు, అందుకని ఈవిడికి అమావాస్య అని పేరు వచ్చింది. ఇప్పుడు అమావాస్య అనే తిథి లేదు, ఆ తిథి ఆవిడే. అచ్చోద అనే ఆవిడకి 3 రూపాయలు వచ్చి తర్వాత 3 తిథులు అయ్యింది, అందులో ఒక తిథి అమావాస్య అన్నమాట. కాబట్టి అమావాస్య నాడు కొన్ని మంచి పనులు చేయకూడదన్నారు. ఇలా పెళ్ళిళ్ళు, తర్వాత ఈ గర్భాధానాదులు ఇలాంటివి అమావాస్య నాడు ఎందుకు పెట్టద్దన్నారంటే పితృదేవతలని చూసి కూడా మోహపడిన దిక్కుమాలని తీది అది. అంచేత అటువంటిప్పుడు చేయకూడదు. కానీ కొన్ని పనులు యుద్ధాలకి వాటికి వెళ్ళచ్చు. ఎందుకని? ఆవిడకి పితృదేవత వశం కాలేదు, పితృదేవత భ్రష్టుడు కాల, కాబట్టి యుద్ధానికి వెడితే వాడు భ్రష్టుడు కాడు, కాబట్టి కొన్నింటికి మంచిది అమావాస్య అన్నమాట. ఇటువంటి అమావాస్య అని పేరు వచ్చింది. తన తపస్సు చే పితరుల్ని మెప్పించింది ఈవిడ. అందువల్లే అమావాస్య పితృదేవతలకు ఇష్టము. అమావాస్య నాడే పితృదేవతలకు ఎందుకు మీరు పిండ ప్రదానాలు శ్రాద్ధాలు పెట్టాలంటే ఇప్పుడు అర్థమైందా మీకు? అమావాస్య అని పేరు కలిగిన ఆవిడ అంటే పితృదేవతలకు చాలా అభిమానం, ఆవిడ తపస్సుకు మెచ్చుకుని వచ్చారు వాళ్ళు. అందుకే అమావాస్య అంటే పితృదేవతలకు ఇష్టం. అప్పుడు ఏ క్షేత్రాలలో అయినా పిండ ప్రదానం చేయడం మంచిది. ఇంకా అమావాస్య తిథులలో పితృదేవతలకు ఏదన్నా ఇస్తే అది అక్షయం, అనంత ఫలం ఇస్తుంది. తన తపస్సు కేవలం దోషంతో నాశనం అయిపోయిందిగా. మరి పితృదేవతలకే చూసి కోరుకున్న కారణం చేత ఆవిడ తపస్సు అంతా 1000 ఏళ్ల తపస్సు నాశనం అయిపోయింది. అప్పుడు అచ్చోద దీనంతో ముఖం పెట్టుకుని సిగ్గుపడి, స్వామి తండ్రులారా, నేను భ్రష్టురాలను అయ్యాను, కానీ మా తండ్రి భ్రష్టుడు కాలా, నాకు ఆ రకంగా అమావాస్యను కూడా పేరు వచ్చేసి శాశ్వతంగా నా ఇదే చేసిన చెట్ట పనితో నాకు అమావాస్యని పేరు వచ్చింది, నా తపస్సు పోయింది, మళ్ళీ నా తపస్సు తిరిగి శక్తి పొందాలంటే ఏం చెయ్యాలి, ఉపాయం చెప్పండి అని వేడుకుందట పాప మా తల్లి. పితృదేవతలను వేడుకుందట వాళ్ళు అనుగ్రహించి అన్నారట, ఓ తల్లి మళ్ళీ నువ్వు తపస్సు చెయ్యి, నువ్వు సిగ్గుపడకుండా మాకు విన్న విషయం చెప్పావు గాడు. పుత్రి వివేకవంతురాలివి నువ్వు, తస్మాత్వం పుత్రి తపస ప్రాప్స్యసే ప్రేత్యత్ఫలం అష్టావింశే భవిత్రిత్వం ద్వాపరే మీనయో నిజ. వారు జరగబోయే విషయం చెప్పారు. అమ్మాయి సుందరి, నువ్వు దివ్య శరీరంతో తపస్సు చేసావు, కానీ ఆ దివ్య శరీరంతో దేవలోకంలో కాకుండా భూలోకంలో తపస్సు చేసావు. దేవలోకంలో ఉన్నవాళ్ళు తప్పు చేస్తే దేవలోకంలో ప్రాయశ్చిత్తం తేలిక, భూలోకం వాళ్ళకి ప్రాయశ్చిత్తం మరింత తేలిక కాదు. ఈ శరీరం విడిచిపెట్టే నువ్వు ప్రాయశ్చిత్తం పొందాలి. ఇప్పుడు చేసిన పాపం, నవ్వుతూ చేసిన ఈ పాపం వచ్చే జన్మలో అనుభవిస్తావు నువ్వు. మానవ శరీరంతో చేసుకున్న కర్మలు మళ్ళీ ఇంకో శరీరం ఎత్తే చెయ్యాలి. అందుకే మనల్ని బాబోయ్ జాగ్రత్తగా ఉండరా అంటారు. సరైన ప్రాయశ్చిత్తం కొన్నింటికి లేదు, కొన్నింటికి ఉంది, అప్పటికి లేదు. ఈయన చెప్పినట్టు అది విషయం. తర్వాత మళ్ళీ వచ్చేయలేండి, మన కోసం వ్యాసుడు కొన్నిచ్చాడు. నువ్వు ఈ దేహం విడిచిపెట్టి మరొక దేహం పొంది అప్పుడు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం అనుభవిస్తావు. ఇప్పుడు నువ్వు తండ్రుల విషయంలో అక్రమంగా ప్రవర్తించావు, కాబట్టి 28వ ద్వాపర యుగంలో నువ్వు మళ్ళీ పుడతావు. అప్పుడు నువ్వు ఒక చేప కడుపున పుడతావు, నీచమైన చేప కడుపున పుట్టి కంపుతో పుడతావు. నిన్ను పల్లె వాళ్ళు పెంచుతారు, నీ ఒళ్ళంతా చేప కంపు వల్ల మత్స్యగంధి అంటారు. అదిగో ఆ సమయంలో వసువు అనేవాడికి కుమూత్రువుగా పుడతావు నువ్వు. కన్యగా ఉండి కన్యాత్వం చెడకుండా ఒక మహాపురుషుణ్ణి కంటావు. ఆ మహాపురుషుడు 18 పురాణాలు రాస్తాడు, వాడి వల్ల నీ జాతకం మారి మళ్ళీ నువ్వు ఒక గొప్ప స్థితికి వెళ్ళి అచ్చోద అనే పేరుతో నదిగా ఊగు మారి తిరిగి పితృలోకం చేరుకుంటావు. ఇదే సత్యవతి అంటే. ఇంకేం లేదు ఇంతకీ. ఆవిడకి ఇచ్చినటువంటి వరం ప్రకారంగా వాళ్ళు ఏమన్నారు, వసువుడికి పుత్రుడివై పుడతావు. పూర్వకాలంలో వసువు అని ఒక రాజు ఉండేవాడు, సామాన్యుడు కాదు, మహావీరుడు అతడు. ఈ వసురాజు గారు ఇంద్రుడి యొక్క వరం వల్ల ఒక దివ్య విమానం పొందాట. ఈ దివ్య విమానంలో ఎక్కితే ఎక్కడికైనా ప్రయాణం చేయగలుగుతాడు ఆయన. కారుకి డ్రైవర్ అక్కర్లా, కారు అక్కర్లా, అది అక్కర్లా, ఇది అక్కర్లా, అక్కడికి ఎక్కడికైనా లేదు. ఇప్పుడు మీరు అనుకున్న 108 క్షేత్రాలకి టింగురంగా వెళ్ళొచ్చేసి ఆ దివ్య విమానం ఉంటే అది ఎక్కి తిరుగుతూ ఉండేవట ఆయన. అలా తిరుగుతూ ఉండేటటువంటి ఆ మహానుభావుడు వసురాజు గారు ఒకనాడు విమానంలో వెడుతున్నాడు. దారిలో సుక్తిమతి అని ఒక నది కనపడింది, దేవనది. ఆ నదిని కోలాహలం అనే ఒక పర్వతం అడ్డం కొట్టి ఆ నది ప్రవహించకుండా మధ్యలో నిలబడిపోయాట, కౌగిలించుకున్నట్టుగా. ఆ నది గొల్లును గోలెట్టింది. వెంటనే ఈ వసురాజు, ఎరా నదిని ప్రవహించకుండా అడ్డం కొడతావా అని బొటన వేలుతో ఒక్క తన్ను తన్నట్ట, దెబ్బతో ఆ పర్వతం ఎగిరి ఎక్కడో పడిపోయింది, తుక్కు రేగినట్టుగా. ఆయన ఆలోచన చూడండి ఎంత గొప్పవాడు, వేలుతో పర్వతాన్ని ఎగరగొట్టాడు. అయితే ఈ పర్వతం ఆ నదిని కౌగిలించుకోవటం వల్ల, ఆ సంగమం వల్ల వాళ్ళకు ఒక కూతురు పుట్టింది ఆ నదికి. గిరి వల్ల పుట్టింది కాబట్టి ఆ నదికి ఆ కూతురికి గిరిక అని పేరు పెట్టారు. ఆ గిరిక ఒక మహారాజు గారు పెంచుకున్నాడు. ఆవిడ ఈ వసురాజు గారిని ప్రేమించింది, మహావీరుడని తెలుసుకుని. ఆ గిరిక వసురాజుని పెళ్లి చేసుకున్నాక గిరికకి వసురాజుకి వివాహమైనటువంటి మొదటి రాత్రి తమాషా జరిగిందట. వసురాజు గారి తండ్రి, నాయన నేను రేపు పొద్దున్న పితృ కార్యక్రమం, అడవి నుంచి దర్భలు కావాలని కోరుతున్నాను, అడవికి వెళ్ళి దర్భలు తేరా అన్నట్ట. అరే రే, మొదటి రాత్రి పూట మా నాన్నగారు పంపారు, తండ్రి ఆజ్ఞ పరిపాలించాలా, ఈ భార్య దగ్గరికి వెళ్ళాలా, ఆవిడ ఏడుస్తుంది అనుకుని, తండ్రి ఆజ్ఞే గొప్పది, పితృ కార్యక్రమం కంటే గొప్పది లేదు, అందుకని ఈయన దర్భలు తేవడానికి అడవికి పోయాడు. అయితే భార్య మీద వెర్రి వ్యామోహంతో ఉన్న కారణం చేత ఆయనకి రేతస్సు మొత్తం ఒక్కసారిగా విమానంలో పతనమయ్యిందిట. అమోఘమైనది ఇది, ఇది పాడైపోకూడదు, అందుకని ఆయన చాలా గొప్పవాడు. దానిని ఒక దొన్నెలో పొదిగి అట్టే పెట్టి ఈ దొన్నెని తన పెంపుడు డేగ మెడలో కట్టి, ఓ డేగ దీన్ని పట్టుకెళ్ళి నా భార్యకి అందియి, ఆవిడ గర్భం ధరిస్తుంది అన్నట్ట. ఈ డేగ మెడలో ఈ వీర్యం ఉన్నటువంటి ఈ పాత్ర ఉంది. ఈ డేగ బయలుదేరింది, వస్తుంటే మరో డేగ చూసిందట దారిలో. అరెరే ఇదేదో మాంసం అనుకుని ఆ డేగ ఈ డేగతో పోరాడింది. రెండింటికి మధ్యలో ఘోర యుద్ధం జరుగుతూ ఉంటే ఈ రేతస్సు మొత్తం దారిలో నదిలో పడిపోయింది, గంగానదిలో. అదిగో ఆ గంగానదిలో ఒక చేప ఉన్నది. ఈ చేప గారికి కూడా ఒక ఫ్లాష్ బ్యాక్, సినిమాల్లో రింగులు రింగులు చూపించినట్టుగా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. అదేమిటంటే ఈ చేప సామాన్యం కాదు, అద్రిక అని పేరు కలిగిన ఒక అప్సరస. ఈ అద్రిక అని పేరు కలిగినటువంటి అప్సరస ఒకప్పుడు ఇంద్రుడి దగ్గర నాట్యం చేస్తూ ఉంటే ఇంద్రుడు ఆవిడ పిలిచాట, నా దగ్గర నాట్యం కాదే అప్సరస, దూర్వాస మహర్షి భూలోకంలో తపస్సు చేస్తున్నాడు, దిక్మాలవాడు వాడు తపస్సు చేసి ఇంద్ర పదవి కొట్టేస్తాడేమో అని నా భయం, వాడి తపస్సుని పాడు చేసిరా అన్నాడు. నేనంత అని ఆవిడకి మీసం లేదు కాబట్టి కనుబొమ్మలు మెలేసుకుంటూ బయలుదేరింది భూలోకానికి, దూర్వాసుడి తపస్సు పాడు చేస్తానని. దూర్వాసుడు తపస్సులో ఓం నమశివాయ అంటుంటే ఎదురుగుండా వెళ్ళి, యోగము చేదు భోగము చేదు విరాగము చేదు అనురాగమే మధురం రా రామ్మందట అని తపస్సు చేస్తూ ఉంటే ఆయన కదల్లా మెదల్లా, రారా నా ప్రియ అని అమాంతంగా మెడలో రెండు చేతులు వేసి కౌగిలించుకుందిట. భగ్గమని కళ్ళిప్పి చూశాడు వాడు ఎదురుగుండా ఈ అద్రిక. అద్రిక నీకెంత పొగరే, నా తపస్సు పాడు చేస్తానని ఇంద్రుడి దగ్గర శపథం చేసొచ్చి నన్నే కౌగిలించుకుంటావా, నా దెబ్బకి అంబరీషుడు అంతటి వాడు ధరిసి దండం పెట్టాడు, నువ్వెంత అంటూ నువ్వు చేప వైపో పో అని శపించేశాడు. తపస్సు అంతా పాడైపోయింది దానికి, శాపం పెడితే తపస్సు అంతా పాడైపోతుంది. అందుకే ఇతరులను శపించకూడదు, చీటికి వాటికి కోపం వచ్చిందనుకో, మనకి చాలా తిక్కరేగిపోయింది అనుకో, దరిద్ర గుట్టుదానని తిట్టకండి, ఎప్పుడు ఐశ్వర్యం దానం తిట్టేయండి, తిక్కరేగిపోతుంది అంతే. మీకు నీ కొంప కూలిపోను అనుకోండి ఎప్పుడు కూడా, పదంతస్తులు మేడొచ్చుగాక అని పళ్ళు పటపట్లాడు తిట్టేయండి, మీకు 10 అంతస్తులు మేడ వస్తుంది. ఎప్పుడు కూడా ఎంత కోపం వస్తే అవతల వాడిని అంత బాగా ఇలా తిట్టాలన్నమాట, ఇలా తిట్టాలి తప్ప అంతేగాని దిక్మాలు తిట్లు తిట్టితే ఎలాగా తిట్టకూడదు. పూర్వం మన వాళ్ళు కోపం వస్తే అనేవారు, నీ నోట్లో పంచుతారు పొయ్యా అని. మా ఇంటి పక్కనే ఒక ఆవిడ ఉండేది ముసలావిడ, ఆవిడ కోపం వస్తే ఏమని తిట్ట తెలుసా, ఓరి నీ పెళ్ళ మగుడా, నీకు 10 మంది పిల్లలు పొట్ట అనేది. ఎంత బాగుంది చూడండి చక్కాను, అలా ఉండాలి తిట్లు అంటే. అంతేగాని నేను నీ పెళ్ళం ఉండబోయే అని తిట్టడం అది న్యాయమా? అస్సలు అలాంటి తిట్లు తిట్టకూడదు. దౌర్భాగ్యులు అలా తిడతారు. అంచేత రేపటినుంచి చాలా తిట్టేయండి, ప్రాక్టీస్ చేయండి. ఎప్పటి నుంచి కూడా రోజు ఐశ్వర్యందాన ఐశ్వర్యందాన అనండి, దరిద్ర కొట్టుదాన అనకండి. అంటారా ఓ అనరే, గట్టిగానండి. అక్కడేదో కాస్త సరే ఈ విధంగా పాపం ఇంత ఎందుకు చెప్పాను. శపిస్తే కోపంతో తపశక్తి అంతా ప్రశ్నమై దూర్వాసుడు ఏడుపు మొహంతో పోయాడు. ఆ అద్రిక కాళ్ళ మీద పడిందట, నేను చేప అయిపోయి పాపం అనుభవించనా, నాకు శాప విముక్తి లేదా? నువ్వు ఒకప్పుడు ఒక దివ్య పురుషుడి యొక్క రేతస్సు మింగి గర్భవతి అవుతావు, నీకు ఇద్దరు పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టి పుట్టగానే నీకు విముక్తి కలుగుతుంది, అప్సరస అయిపోతావు అన్నట్ట. ఆ అద్రిక యమున గంగానదిలో తిరుగుతోంది పాపం వేరితల్లి. ఇంతలో ఈ డేగ మెడలో ఉన్న వసురాజు గారి వీర్యం అందులో పడిపోయింది నీళ్ళలో. తక్కన ఈ చేప మింగేసింది, మింగగానే గర్భం ధరించింది. ఆ కడుపులో ఇద్దరు బిడ్డలు పడ్డారు. పెద్ద గర్భం ధరించిన ఈ గంగలో ఉండే చేప అలా ఈదుకుంటూ ప్రయాగ నుంచి యమునా నదిలోంచి ముందుకు వచ్చిందట. యమునా నదీ తీరంలో హస్తినాపురంకే వస్తుందిట. ఆ యమునా నదీ తీరంలో దాసరాజు అని ఒక పల్లె రాజు గారు ఉన్నాడు. చేపలు పట్టుకునే వాళ్ళకి రాజు ఆయన, ది కింగ్ ఆఫ్ మత్స్యకార్. ఆయన గారు బస వల వేసేట. ఆ వల వేయగానే ఆ వలలో ఈ పెద్ద చేప పడింది. ఎంత చేపరా, ఒరే దీన్ని కోసి వండండిరా అన్నట్టు ఆయన. చేపల పులుసు నాకు కావాలో అల్లుసు అంటూ మొదలెట్టి చేప కోయించాడు. తీరా చేప బర్రును కోస్తే అందులో ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారట. ఆ కొయ్యగానే ఈ చేప పాపం నుంచి విముక్తి పొంది అందంగా టింగిరంగా అప్సరసగా మారి అదృశ్యమైపోయిందిట. ఈ చేప కడుపులో ఉన్న పిల్లలు చూచాడు ఆయన. వాళ్ళ శరీరం నుంచి వచ్చేది కంపు రామరామ. వాళ్ళు ఏలూరులో ఉంటే మైసూరు దాకా చేపల వాసన వచ్చేది. మరీ అంత కాదు కానీ 8 యోజనాలు. యోజన గంధి అంటే యోజనం అంటే 8 మైళ్ళు. 8 మైళ్ళు వచ్చేదిట దుర్వాసన, చేపల వాసన. కానీ ఏం అందంగా ఉండేదో, ఆవిడికే ఉంది, మళ్ళీ మగపిల్లాడికి లేదు ఆ వాసన. అమ్మాయికి మాత్రం మత్స్యపు వాసన. ఎందువల్ల? పితృదేవతల శాపం వల్ల అచ్చోద అలా పుట్టింది. పితృదేవతలు ఇచ్చారన్నమాట ఆ వరం. శాపం ఇచ్చి అంతలోనే వరం ఇచ్చారు. అమ్మాయి నువ్వు ఆనాడు ఆ చేప కడుపులోంచి బయటకు వస్తావు, నీ శరీరం అంతా పులుసు కంపు, చేపల కంపు, ఎండు చేపల కంపు, ఎండ్రేల కంపును. ఎండు చేపల కంపు అలవాటు పడినవాడు మరో చేపలతోలికి వెళ్ళలేరు. అదేంటి, వాళ్ళకి మల్లెపూలు వాసన కూడా పడదు. ఓసారి చేపలు ఎండు చేపలు అమ్ముకునేవాళ్ళు ఒకళ్ళు ఎండు చేపలు కంపుచ్చుకుని ఎత్తువేద బయలుదేరారట. దారిలో మల్లెపూలు అమ్ముకునే కొట్టు దగ్గర ఆగారు. ఈ రాత్రికి ఎక్కడ పడుకుని పొద్దున్నే వెళ్ళొచ్చా అని అడిగారట. అలాగే పడుకోండి అన్నారట మల్లెపూలు అమ్ముకునేవాళ్ళు. లోపలికి రాగానే అన్ని మల్లెపూలు, వీళ్ళకి నిద్రటి చావట్లా. చిచి దుర్వాసన అండి, మేము మా చేపల కంప తెచ్చుకుని తల కింద పెట్టుకుని పడుకోవద్దా, మాకు నిద్ర పట్టదన్నారట. అలాగే అన్నారు వాళ్ళు. ఆ ఎండు చేపలు అమ్ముకునేవాడికి ఆ గంపల వాసన ముక్కుకు తగులుతూ ఉంటేనే హాయిగా నిద్రగలుగుతారు. లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టమంటే పట్టదండో. డ్రైనేజీ వాసన దగ్గర ఉండేవాళ్ళు కూడా అంతే, వాళ్ళ పెర్ఫ్యూమ్ వాసన కిట్టదు వాళ్ళకి. అలాగా ఈ మత్స్యగంధికి అంత దుర్వాసన వచ్చేదటి పాపం. ఆ తర్వాత ఆవిడ యొక్క అత్యద్భుతమైన చరిత్ర విశేషాలు తెలుసుకోవాలనుకుంటే రేపు కూడా 6:30 కథాప్రయాణం.
మాతృగురుభ్యాం సభాయేకి నమః. పవిత్రమైన అంబికావారి అష్టాదశ పురాణాల్లో దశమ పురాణం, మత్స్యమహాపురాణంలో పితృ దేవత చరిత్రల గురించి మత్స్యస్వరూపుడైన విష్ణువు మనువుకి చెబుతున్నాడు, శౌనకాది మహర్షులకి సూత మహర్షి చెబుతున్నాడు. అందులో భాగంగా పితృదేవతల కుమారి అచ్చోద తండ్రులనే కామించి తన తపస్సు అంతా భ్రష్టం చేసుకుని చివరికి శాపానికి గురయ్యింది. వాళ్ళు అన్నారట, అమ్మాయి నీ తపస్సు అంతా ఈ ఒక్క పని వల్ల ధ్వంసం అయిపోయింది. నువ్వు రాబోయే కాలంలో 28వ ద్వాపర యుగం వరకు కూడా చేపవై పుట్టి ఆపై 28వ ద్వాపర యుగంలో సాక్షాత్తు విష్ణుమూర్తి నీ కడుపున ఋషిగా పుడతాడు, అప్పటితో నీకు శాపవిముక్తి అవుతుందని చెప్పడం అన్న ప్రకారంగానే ఈ అచ్చోద ఒకనొక అప్సరస చేప ఉన్నప్పుడు ఆ చేప కడుపులో ప్రవేశించి వసువు అనేటటువంటి మహారాజు గారి ద్వారా కుమారిగా పుట్టింది. అద్రిక అనేటటువంటి అప్సరస చేపయ్యి యమునా నదిలో తిరుగుతూ ఉండగా వసురాజు యొక్క రేతస్సు డేగ పట్టిగడుతూ అక్కడ వదిలేయడం, ఆ రేతస్సును మింగినటువంటి ఆ చేప గర్భం ధరించగా ఆ గర్భవతి అయిన చేపని పల్లెరాజు దాసరాజు పట్టి కోసి ఆ కడుపులో ఉన్న కూతురు ఒక కొడుకు ఒక అమ్మాయి అబ్బాయి కనిపించగానే వాళ్ళని తీసి పెంచుకున్నాడని నిన్నటి వరకు కూడా చెప్పుకున్నాము. అదిగో అమ్మాయే ఈ అచ్చోద అనేటటువంటి పితృదేవత కుమారి తపస్సు క్షీణించటం వల్ల పుట్టింది. ఆ యుగంలో ఆవిడ శరీరం 8 మైళ్ళు దుర్వాసన వెదజల్లేదట, భయంకరమైన వాసనది, చేపల వాసన, పొలుసు వాసన. చేపలు ఎండబెట్టిన ప్రదేశానికి వెడితే మనకి ఎలాంటి వాసన, అలాంటి వాసన 8 మైళ్ళు ఉండేదిట వాసన. అందుకే యోజన గంధి అన్నారు. అటువంటి ఆ సత్యవతి ఆవిడకే మారు పేరు సత్యవతి అని పేరు. తర్వాత ఇంకో బిడ్డ కూడా ఉన్నాడు. వసురాజు గారి యొక్క రేతస్సు 2 భాగాలు ఈ కడుపులో ప్రవేశించడం వల్ల 2వ భాగం ఒక అబ్బాయి కూడా అయ్యింది. ఆ అబ్బాయి ఆ సత్యవతి యొక్క సోదరుడు. అతనికి మాత్రం శరీరానికి ఈ వాసన లేదట, అందుకే అతనికి పెద్ద పేరు కూడా లేదు. ఈ సత్యవతి చిన్నప్పటి నుంచి తండ్రికి గారాల కూతురు. చేప కడుపులో దొరికినటువంటి ఈ పిల్లలిద్దరిని ఎంతో ప్రేమగా పెంచాడు, అందులో ఈ సత్యవతిని మరింత ప్రేమగా పెంచాడు. పూర్వజన్మ గురించి ఏమీ తెలియదు ఈ అచ్చోదకి. అందువల్ల సత్యవతి ఆ చేపల వాసనతో అలా ఉంటూ తన తండ్రి నిజమైన తండ్రిని, తను చేప కడుపులోంచి పుట్టానని కూడా తెలియదు. ఆ తండ్రి పెంచినవాడు అంత గొప్పవాడు, సరైన పెంపకం ఉంటే ఎవరు తండ్రో ఎవరి తల్లో తెలియదు, కన్న తండ్రి కంటే ఎక్కువ మిన్నగా పెంచాడు. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేది. యమునా నదిలో యువతుల నుంచి అవతలకి దాటడానికి ఆ రోజుల్లో ఇంత విరివిగా వంతెనలు లేవు, అందువల్ల పడవల మీద ఎక్కువ దాటేవారు. ఆ పడవ దాటించే పని కూడా ఈ దాసిరాజు గారిది, ఆయనకి కాంట్రాక్ట్, ఏకంగా బల్లకట్లన్నీ ఆయనవే. అందులో ఒక బల్లకట్టుని ఈయన ప్రత్యేకంగా తన గుడిసెకి ఎదురుగుండా ఉన్న రేవు దగ్గరే తిప్పేవాడు. ఒకప్పుడు వేదవ్యాస మహర్షి కన్న తండ్రి పరాశరుడు అంటారు ఆయన, వశిష్ఠుడి యొక్క కొడుకు శక్తి, ఆ శక్తి కొడుకు పరాశరుడు. అందుకే మనకి విష్ణు సహస్రనామంలో గొప్ప శ్లోకం ఉంటుంది, అన్ని చోట్ల అది భారతంలోదే శ్లోకం, వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసుడు అంటే అదిగో ఆ పరంపరలో వాడు, వశిష్ఠుని యొక్క కొడుకు. 100 ఉన్నారు, ఆ 100 కొడుకుల్లో పెద్ద కొడుకు పేరు శక్తి, ఆ శక్తి కొడుకే పరాశరుడు, మహాతపస్యాలి. ఆనాడు పరాశరుడు జ్యోతిష్కులలో వాస్తు శాస్త్రజ్ఞులు అందరిలో ఆరితేరినటువంటి వాడు. తర్వాత ఎవరు ఎలా నడుచుకోవాలో కూడా చెప్పాడు, దానికి పరాశర స్మృతి అని పేరు. మానవులు ఇలా నడుచుకోండి, ఇలా అర్చన చెయ్యండి, ఈ రకంగా జీవించండి, వీరితో స్నేహం చేయండి, వీరితో చేయకండి, ఇవన్నీ చెప్పాడు ఆయన. అటువంటి స్మృతికర్త, మనుస్మృతి, పరాశర స్మృతి, యమస్మృతి, ఇలా చాలా స్మృతులు ఉన్నాయి. అందులో కలియుగంలో పరాశర స్మృతికి స్పెషాలిటీ ఉంది. అలాంటి పరాశరుడు భూమండలం అంతా తీర్థయాత్రలు చేయాలి అని మొదలుపెట్టాడు. అన్ని నదులలో స్నానం చేయాలనుకున్నట్టు ఆయన. నదులలో స్నానం చేయడం అంటే అదొక మహాయోగం. నదులన్నీ శ్రీమన్నారాయణుని యొక్క దివ్య సంకల్పం వల్ల ఆవిర్భవించాయి. అటువంటి ఆ పరమ పవిత్రమైన నదులన్నీ తిరుగుతూ ఉన్నాడట. అనుకోకుండా ఒకప్పుడు ఆయన యమునా నదికి వచ్చాడు. యమునా నదిలో స్నానం చేసి యువతులను చవతలకు వెళ్ళాలి. ఆయన తపస్యాలి, ఆయన తలుచుకుంటే యువతులను చవతలకు వెళ్ళడం పెద్ద కష్టమా? కావాలని ఆ పుణ్యాత్ముడు ఎక్కడ తన మహిమ ఉపయోగించకుండా యాత్రలు చేశాట. మహిమలు ఉంటే వాటితో ఉపయోగించుకుని చేస్తే ఖర్చు అయిపోతాయి. అందుకని కాలినడకనే తీర్థయాత్రలు చేశాడు ఆయన. కాలినడక మీద యాత్రలు చేయడం కంటే ఈ సృష్టిలో గొప్ప వస్తువు మరొకటి లేదు. అందుకే ఆయనకి అది బాగా తెలుసు కాబట్టి నడుస్తూ వెళ్ళి దారులు ఎక్కడన్నా నదులు దాటవలసి వస్తే పడవల మీదే దాటేవాడు. అది కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు, అవతల వాడు అడిగితే డబ్బులు ఇచ్చేసే అరువు పెట్టి వద్దామండి రేపండి అనేవాడు కాదండి. అటువంటి పుణ్యాత్ముడు పరాశరుడు యమునా నది దాటాలని సంకల్పిస్తే అక్కడ బల్లకట్టు మీద ఎవరూ లేరు సమయానికి. ఎందుకనంటే పల్లెరాజు దాసరాజు గారు భోజనానికి వెళ్ళాడు. ఆ సమయంలో చేపల పులు సోసుకుంటూ దీంట్లో లొట్టలు వేసుకుంటూ ఆయన తండ్రికి కూతురు వడ్డిస్తోంది సత్యవతి గారు. ఆ సమయానికి పరాశరుడు, ఓ పల్లెరాజా దాసరాజా, మహావేగంగా నది దాటి అవతలకి వెళ్ళాలి, నాకు పనుంది, కొంచెం వడిగా కూడా ఉంది నది, పడవ దాటించన్నట్ట. అయ్యగారండి కూడు తింటున్నాను, మా అమ్మాయిని పంపిస్తున్నాను, మీరు అర్జెంట్ అంటున్నారు కదా అని సత్యవతిని పంపెట్టాను.